కథ చెప్తా .com. ఈరోజు మనం పరమానందయ్య శిష్యుల పసందైన కథలు విందాము. ఈ కథ పేరు లెక్క తప్పు. పరమానందయ్య గారు ప్రతి ఏడాది డిసెంబర్ మాసం చివరి రోజుల్లో చుట్టుపక్కల గ్రామాలన్నీ సందర్శించేవారు. ప్రతి గ్రామం వారు పరమానందయ్య గారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ధన ధాన్య కనక వస్తువులను కానుకలుగా సమర్పించుకునేవారు. నూతన సంవత్సరం పండుగ రోజులు వచ్చాక మంచి రోజు చూసి సతీ శిష్య సమేతంగా కానుకల కోసం ప్రక్క గ్రామాలకు బయలుదేరారు. వెళ్ళిన చోటల్లా పరమానందయ్య గారికి శుభశకునమే ఎదురయ్యేది. ప్రతి సంవత్సరం కన్నా ఆ సంవత్సరం కానుకలు ఎక్కువగా వచ్చాయి. అన్ని గ్రామాలు సందర్శించిన వారు ఆశ్రమానికి బయలుదేరారు. మధ్యాహ్నం అయ్యాక సెలయేరు దగ్గరకు చేరుకున్నారు. పైన ఎక్కడో పెద్ద చెరువు గండిపడడంతో ఆ నీరంతా ఏటిలోకి వచ్చి సెలయేరు నిండుగా పారుతోంది. పరమానందయ్య గారు సెలయేరు దాటేటప్పుడు ఆ నీటిలో నీరు పాదాల మడమల దాటి పారలేదు. ఇప్పుడు చూస్తే మొల దాటి పారుతోంది. ఏరు ఒడ్డున ఒక ఆంజనేయ స్వామి ఆలయం, దాని చుట్టూ పెద్ద చెట్ల తోపులు ఉన్నాయి. ఆ చెట్ల క్రింద విశ్రాంతి తీసుకుని భోజనాలు పూర్తి చేశారు. గురువుగారు, ఈ సెలయేరు కావాలనే ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చుకుని మనల్ని దాటకుండా అడ్డగిస్తోందని నా సందేహం అన్నాడు ఒక శిష్యుడు.
అవును గురువుగారు, మీకు కానుకలు బాగా ముట్టాయని దీనికి అసూయ పుట్టినట్లుంది
అన్నాడు ఇంకొక శిష్యుడు. ఇలా తలకొడు తలొక రకంగా చెప్పారు. పరమానందయ్య గారు వింటూ వెళ్ళారే గాని అవునని గాని కాదని గాని ఒక్క మాట మాట్లాడలేదు. అన్నపూర్ణమ్మ గారికి అన్నీ సర్దేసరికి అలసట వచ్చి గుడి అరుగు మీద చెంగుపరుచుకొని కునుకు తీసింది.
గురువుగారి, ఈ సెలయేరు భలే దొంగ, మా తాత ఉప్పు వ్యాపారాన్ని పొట్టని పెట్టుకుంది
అన్నాడు మరొక శిష్యుడు.
అవునా, ఎలా?
ఒకసారి మా తాతగారు ఉప్పు బస్తాలు బండిలో వేసుకుని ఈ సెలయేరు దాటుతుంటే నీటి మధ్యలో బండి తిరగబడింది. ఎలాగొలా కష్టపడి బండిని ఒడ్డుకు చేర్చాడు. తరువాత ఏముంది, నీటిలోకి దిగి బస్తాలను ఒడ్డుకు తీసుకొద్దామని చూస్తే ఉప్పును సెలయేరు మింగేసి ఖాళీ బస్తాలను పడేసింది. సెలయేరు ఉప్పు బస్తాలను మింగేయటంతో మా తాతగారి ఉప్పు వర్తకం దివాలా తీసింది అని చెప్పాడు.
అమ్మో, అయితే ఈ సెలయేరు కోపం వస్తే మనం దాటేటప్పుడు మనల్ని కూడా మింగేస్తున్నదన్నమాట.
అవునవును
అన్నాడు మిగతా వారు. అయితే ఈ సెలయేరును ఎలా దాటాలి అన్న ఆలోచనలో పడ్డారు శిష్యులందరూ. పరమానందయ్య గారు కూడా ఆలోచిస్తున్నారు. ముందుగా ఒక శిష్యుడికి ఆలోచన వచ్చింది.
గురువుగారు, సెలయేరు నిద్రపోతున్నప్పుడు మనం ఏరు దాటేస్తే సరి, అది మనల్ని ఏమీ చేయదు అంటూ ఉత్సాహంగా చెప్పాడు వాడు.
ఈ ఉపాయం ఏదో బాగుందంటే బాగుంది అనుకున్నారు అందరూ. సెలయేరు నిద్రపోతుందో లేదో తెలుసుకోవడం ఎలా అన్న అనుమానం వచ్చింది వాళ్ళందరికీ. అందరూ దానికోసం మరింతసేపు ఆలోచించారు. మరొక శిష్యుడికి ఇంకొక ఉపాయం తట్టింది. అంతకుముందు లక్ష్మీదేవమ్మ గారు పొయ్యిలో వెలిగించిన కట్టెలు ఇంకా మండుతూ ఉన్నాయి. అది చూసిన వాడికో ఉపాయం వచ్చి,
ఒరేయ్ అన్నయ్యలు, ఈ నిప్పు కట్టె పట్టుకుపోయి సెలయేరుకు వాత పెడితే సరి, మేలుకుంటే అరుస్తోంది, నిద్రపోతుంటే అరవదు అన్నాడు.
అందరికీ ఆ ఉపాయం బాగా నచ్చింది. సెలయేరు నిద్రపోతుందో లేదో వాత పెట్టి తెలుసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఒక శిష్యుడు కట్టెని తీసుకువెళ్ళి ఏటిగట్టును జాగ్రత్తగా నిలబడి కట్టెను నీళ్లలోకి ముంచాడు. నిప్పుకు నీళ్లు తగలడంతో అది మంది. ఆ శబ్దం విని ఆ శిష్యుడు,
అయ్య బాబోయ్, సెలయేరు మేలుకునే ఉంది
అంటూ ఒక్క పరుగును వచ్చేశాడు. అందరూ సెలయేరు మేలుకుని ఉందంటే మేలుకుని అందుకున్నారు.
ఒరేయ్, నువ్వు జాగ్రత్తగా ఉండు,
అసలే ఏరుకి వాతలు పెట్టావు, అది కానీ పగ పెంచుకున్నదంటే ఏరు దాటేటప్పుడు ఉప్పు మూటలు మింగినట్టు నిన్ను కూడా మింగి పారేస్తుంది అంటూ ఏట్లో కట్టె ముంచి వచ్చిన శిష్యుణ్ణి భయపెట్టారు మిగతా వాళ్ళంతా. వాడికి చాలా భయం వేసింది, చలి జ్వరం వచ్చినట్టు వణికిపోసాగాడు. మిగతా వాళ్ళంతా వాడి చుట్టూ చేరి ధైర్యం కోసం హనుమంతుని దండకం చదవసాగారు. రాత్రవుతోంది, సెలయేరు దాటకుండా అక్కడే కూర్చుంటే ఎలా అనుకున్న పరమానందే గారు, అబ్బాయిలు అసలే ఇది చింతల తోపు, చీకటి పడిందంటే ఇక్కడికి దయ్యాలు వచ్చి చేరుతాయి, త్వరగా వెళ్ళి సెలయేరు నిద్రపోయిందో లేదో చూసి రండర్రా అంటూ శిష్యులను కంగారు పెట్టాడు. దెయ్యాల పేర్లు వినగానే శిష్యులందరికీ వెన్నుపూస నుంచి వణుకు మొదలైపోయింది. దెయ్యాల చేతికి చిక్కడం కంటే ఏట్లోకి పోవడమే నయం అనుకుని మొదటిసారి కట్టె పుచ్చుకుపోయి సెలయేరుకు వాత పెట్టి వచ్చిన శిష్యుడే ధైర్యం చేసి రెండవసారి కూడా ఆ కట్టెనే పుచ్చుకు వెళ్ళి మళ్ళీ ఏటికి వాత పెట్టాడు. ఈసారి ఏ శబ్దమూ రాలేదు. అంతకుముందు వాడికి పట్టుకు వెళ్ళింది మండుతున్న కట్టె, అందుకనే శబ్దం వచ్చింది. ఈసారి పట్టుకు వెళ్ళింది ఆరిపోయిన కట్టె, అందుకని ఏ చప్పుడు రాలేదు. ఏ శబ్దం రాకపోవడంతో సెలయేరు నిద్రపోతుంది అనుకున్నాడు వాడు. సంతోషంగా వాడు కంగారుగా తిరిగి వచ్చి, గురువుగారు వాత పెట్టినా సెలయేరు అరవలేదు, అది నిద్రపోతోంది, త్వరగా సెలయేరు దాటేదాం పదండి అంటూ అందరినీ కంగారు పెట్టాడు. పరమానందే గారు పరమానందంతో అన్నపూర్ణమ్మ గారిని నిద్రలేపి బండితో సహా ఏరు దాటారు. సెలయేరు దాటాక శిష్యులందరికీ ఒక అనుమానం వచ్చింది. సెలయేరుకు వాతలు పెట్టినందుకు తమలో ఎవరినన్నా ఏరు మింగేసిందేమోనని లెక్క పెట్టుకున్నారు. 12 మందికి 11 మందే శిష్యులు వచ్చారు. లెక్క పెట్టినవాడు తనని లెక్క పెట్టుకోకుండా మిగిలిన వారిని మాత్రమే లెక్క పెట్టడం వలన వచ్చిన అవస్థలు అవి. అయ్య బాబోయ్, మనలో ఒకణ్ణి ఆ సెలయేరు మింగేసింది రోయ్ అంటూ అరిచాడు వాడు. మిగిలిన వాళ్ళు తుళ్ళిపడ్డారు. నీ లెక్క తప్పు, నేను లెక్క పెడతానుండు అంటూ మరొక శిష్యుడు లెక్క పెట్టాడు. వాడేమన్నా తెలివైనవాడా? వాడు మొదటివాడిలాగే తనని తాను లెక్క పెట్టుకోకపోవడంతో లెక్కకు 11 మందే వచ్చారు.
అవును రోయ్, మనల్లో ఒకడిని నిజంగానే ఆ సెలయేరు మింగేసింది
అంటూ ఏడుపు గొంతుతో అరిచాడు వాడు. దాంతో అందరూ ఏడుపు లంఘించుకున్నారు. బండిలో కూర్చున్న పరమానందే గారు, అన్నపూర్ణమ్మ గారు వాళ్ళ ఏడుపులు విని ఏం జరిగిందోనని బండి దిగి వచ్చి ఏం జరిగింది అంటూ శిష్యులను అడిగారు. సెలయేరు ఒకడిని మింగేసిన సంగతి ఆమెకు చెప్పారు వారు. కళ్ళతోనే అందరినీ లెక్క పెట్టిన అన్నపూర్ణమ్మ గారు శిష్యులందరూ క్షేమంగా ఉండటం చూసి చిరునవ్వుతో, అబ్బాయిలు మీరు 12 మంది ఉన్నారా అంది. లేదు, ఒకడు తక్కువ అన్నారు వారంతా ముక్త కంఠంతో. వాళ్ళందరినీ వరుసగా నిలబెట్టి 1 నుంచి 12 వరకు ఒకరి తర్వాత ఒకరిని అంకెలు వరుసగా చెప్పమని చెప్పింది ఆమె. మొదటివాడు 1 అన్నాడు, రెండవవాడు 2 అన్నాడు, అలా 12వవాడు 12 అన్నాడు. లెక్క సరిపోయింది. శిష్యులందరూ సెలయేరు తమలో ఎవరినీ మింగేయలేదని సంతోషించారు. అప్పటి వరకు వాళ్ళకి ఏ పేరు లేకపోవడం వల్లనే ఈ తెప్పలు అని గ్రహించిన అన్నపూర్ణమ్మ గారు ఒక మంచి ముహూర్తం చూసి వాళ్ళకి నామకరణం చేయాలని నిర్ణయించుకుని భర్తతో చెప్పాలని అనుకున్నారు. ఈ తరువాయి భాగం మళ్ళీ మీకు వినిపిస్తాము. కథ చెప్తా.com